హలో అండ్ వెల్కమ్. రీచ్ ఫౌండేషన్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ సుస్వాగతం. నేను డాక్టర్ యశస్విని కామరాజు, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ ఎపిసోడ్లో పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఈ ప్రశ్న ఎప్పుడు వస్తూ ఉంటుంది పేరెంట్స్తో నేను మాట్లాడేటప్పుడు. మా అబ్బాయి అసలు మోటివేషన్ లేదు, చాలా లేజీగా ఉంటాడు, తనంతట తాను ఏమీ ఏ విషయంలో కూడా ఆసక్తి కానీ శ్రద్ధ కానీ చూపించట్లేదు, ముఖ్యంగా చదువులో అనేది ఎంత కామన్గా వింటాం మనం పేరెంట్స్ దగ్గర నుంచి. మీరు ఎవరితో మాట్లాడినా చాలా కామన్గా ఇది వింటూ ఉంటాం. అందులో ఈ రోజుల్లో పూర్తిగా గ్యాడ్జెట్స్ మీద ఉండి, ఇళ్లల్లో ఉండి, ఈ మధ్య లాస్ట్ 1 or 2 years ఇంకా కష్టంగా ఉంది పిల్లల్ని మోటివేట్ చేయడం. అసలు మోటివేషన్ అంటే ఏంటి, అది ఎందుకు అని కూడా మనం ఆలోచించాలి. మోటివేషన్ ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి? చాలాసార్లు అందరూ ఏమనుకుంటారంటే, కొంతమందికి చాలా మోటివేషను, వాళ్ళు అది వచ్చేస్తుంది, కొంతమందికి అసలు మోటివేషన్ ఉండదు, అది వాళ్ళు అట్లానే అనుకుంటారు. కానీ అంత ఈజీ కాదు మోటివేషన్ అనేది. మోటివేషన్కి అది కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. దానికి కొంతమందిలో ఎందుకు ఎక్కువగా మోటివేటెడ్గా ఉంటారు, కొంతమంది ఎందుకు తక్కువగా మోటివేషన్ చూపిస్తారు అనే దానికి చాలా కారణాలు కూడా ఉంటాయి. అది చాలా వాటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మన ఎన్వైర్న్మెంట్ని ఏ బిహేవియర్స్ షేప్ చేస్తాయి, మోటివేషన్ ఎందుకు ఉండాలి, మోటివేషన్ అంటే ఏంటి, ప్రేరణ. తెలుగులో కరెక్ట్ మీనింగ్ ప్రేరణ, కానీ మోటివేషనే అనే ఎక్కువ మందికి అర్థమవుతుంది. సో మోటివేషన్ ఎందుకు ఉండాలి, ఏ పని చేయాలన్నా మోటివేషన్ ఉండాలి. పనికి ముందర ఆ మోటివేటెడ్ ఆసక్తి కనుక లేకపోతే ఆ పని మొదలుపెట్టడం కష్టము, పని చేయడం కష్టము, పని పూర్తి చేయడం కూడా కష్టము. పూర్తి చేసినా కూడా దానికి చక్కగా మంచి అందంగా రావాలంటే దాంట్లో బాగా మోటివేషన్ ఉండాలి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంతమంది పనులు చేయలేరు, ఎందుకంటే మోటివేషన్ ఉండదు, నాకు చేయాలనిపించట్లేదు అంటుంటారు. సో ఈ మోటివేషన్ ఉంటే కానీ ఆ స్కిల్ కూడా బయటపడదన్నమాట. సో పిల్లల్లో మోటివేషన్ ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు చదువులు, ఎస్పెషలీ ఈ రోజుల్లో ఎక్కువగా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంది, చదవట్లేదు, హోంవర్క్లు చేయట్లేదు, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది చదువు మీద. పిల్లలు అనగానే ఇంకా ఎక్కువ కన్సల్టేషన్స్ వచ్చేది, వాళ్ళు చేయాల్సిన పనులు చేయట్లేదు, స్టూడెంట్గా ఏం చేయాలి, చదువు మీద ఆసక్తి ఉండాలి, మోటివేషన్ తగ్గిపోయింది, అన్నీ వదిలేయడం, పెద్ద ఆసక్తి చూపించకపోవడం, ఇది కంప్లైంట్ అవుతుంది. సో ఈ మోటివేషన్ తప్పకుండా ఉండాలి. ఎందుకు, ఫోకస్ చేయడానికి కావాలి, పనులు ఫినిష్ చేయడానికి కావాలి, వాళ్ళకున్న ఎబిలిటీస్, వాళ్ళ చైల్డ్కున్న ఎబిలిటీస్ కానీ పొటెన్షియల్ కానీ బాగా బయటికి రావాలంటే కూడా వాళ్ళకి మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఎలా డెవలప్ అవుతుంది, అసలు ఎప్పుడు డెవలప్ అవుతుంది? మోటివేషన్ అనేది పెద్ద అయిన తర్వాత డెవలప్ అవ్వడం కాదు, చిన్నప్పటి నుంచే, బేబీస్ నుంచి అప్పటి నుంచి, ఇన్ఫెంట్స్ ఎస్పెషలీ 1 year అప్పటి నుంచి కూడా ఈ మోటివేషన్ చిన్న చిన్నగా డెవలప్ అవుతుంటుంది. దీనికి ఈ మోటివేషన్ వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని చూస్తే కూడా, బేబీస్ అండ్ ఇన్ఫెంట్స్ అరౌండ్ 1 year చూస్తే కూడా బాగా సింపుల్గా ఉన్నవి, వాళ్ళు రోజూ చూసేవి, వాళ్ళంతగా దాన్ని చూడటానికి పెద్ద మోటివేషన్ ఉండదు. బట్ మరీ కాంప్లెక్స్గా ఉండి మరీ అర్థంగా అన్నటువంటి వాటి మీద కూడా వాళ్ళు చూడరు. కరెక్ట్గా కొత్తగా ఉంది బట్ మరీ ఏమిటో అర్థంగా అన్నట్టుగా లేదు, ఈ అలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఏంటి, ఇదే బ్రెయిన్ డెవలప్ అవుతున్న కొద్దీ కూడా మోటివేషన్ అలాగే డెవలప్ అవుతుంది, చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుందన్నమాట. అంటే బ్రెయిన్లో చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, ఇది దీనికి పెద్ద సైన్స్ ఉంది. ఎందుకు కొంతమంది ఎక్కువగా మోటివేటెడ్గా ఉంటారు, కొంతమంది ఎందుకు తక్కువ మోటివేటెడ్గా ఉంటారు అనడానికి మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా దానికి కారణం. బ్రెయిన్లో ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్సు ఒక రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది చిన్నప్పటి నుంచే, పిల్లలు పెరుగుతున్నప్పటి నుంచే ఈ ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేయడం వల్ల ఈ ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమిటి ఉంటుంది పిల్లలకి, హోమ్ ఎన్వైర్మెంట్, స్కూల్ ఎన్వైర్మెంట్, సోషల్ ఇంటరాక్షన్, వీటి వల్ల ఈ బ్రెయిన్ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ కూడా లెర్నింగ్గా యూస్ చేస్తుంది పిల్లల్లో. దాన్ని బట్టి మోటివేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక చైల్డ్కి వచ్చినప్పుడు అది రికార్డ్ అయిపోతుంది మన బ్రెయిన్స్లో, అది రికార్డ్ అయిపోయి స్టోర్ చేస్తుంది. హిప్పోక్యాంపస్ అని ఒక ఏరియా ఉంటుంది, ఇది మెమరీస్ని బాగా చక్కగా స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి అవసరమైనప్పుడు బయటికి కూడా తెస్తుంటుంది అన్నమాట. ఎమిగ్డలా అని ఇంకొక బ్రెయిన్ ఏరియా ఉంటుంది. ఈ ఎమిగ్డలా అనే బ్రెయిన్ ఏరియా ఏం చేస్తుంది, ఏదన్నా ఎక్స్పీరియన్స్ కనుక ప్లెజరబుల్ కాకపోతే, ఏదైనా ఎక్స్పీరియన్స్ భయంగా ఉంటే ఇమీడియట్గా అది యాక్టివేట్ చేసేస్తుంది. ఓ ఇది నీకు మంచిది కాదు, దీన్ని చూసి నేను భయపడాలి, కుక్క మీదకు వచ్చేస్తుంది భయపడాలి, ఇటువంటిది ఈ స్టోర్డ్ మెమరీస్ని ఈ ఎమిగ్డలా ఈ ఎమోషనల్ ప్రాసెసింగ్ చేసి చక్కగా యాక్టివేట్ చేసేస్తుంది. ఇక అట్లాగే బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. ఆ ఏరియా ఏం చేస్తుంది, అది మంచి ఎయిర్ ట్రాఫికింగ్ లాగా సిగ్నల్స్ ఇచ్చేస్తుంటుంది. ఇట్లా ప్లాన్ చేయాలి నువ్వు, ఇంత టైం ఉంది నీకు, ఇట్లా డెసిషన్ తీసుకోవాలి, ఇట్లా ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఉంది. అలాగే న్యూరల్ సర్క్యూట్స్ కూడా ఉన్నాయి. డోపమీన్ ప్యాత్వేస్, సెరటోనిన్ ప్యాత్వేస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. డోపమీన్ అనేది అది చాలా ఇంపార్టెంట్ న్యూరో ట్రాన్స్మిటర్ అన్నమాట. అంటే ఒక ఇంపార్టెంట్ కెమికల్, అదేంటి, అది రివార్డ్ హార్మోన్. మనం ఏదన్నా చేసినప్పుడు మనకి ఆ డోపమీన్ రిలీజ్ అవుతుంటుంది, ఇంకా అది డోపమీన్ సర్క్యూట్స్లో చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. అందువల్ల మనకి నచ్చిన పని అదే మనం చేయాలనుకుంటాం. సో ఈ డోపమీను కొన్ని పనులు చేసినప్పుడు బాగా రిలీజ్ అవుతుంది, కొన్ని పనులు చేసినప్పుడు ఎక్కువగా రిలీజ్ అవ్వదు. సో మనం ఏ పనులు ఇష్టపడదాం, ఏ పనులు చేయడంలో మోటివేట్ అవుతాం, ఏ పనులకైతే ఈ డోపమీన్ రిలీజ్ అవుతుందో ఆ పనులకి మోటివేట్ అవుతాం. అట్లాగే పిల్లల్లో ఏ పనులు చేస్తే ఈ రివార్డ్ మెకానిజం బ్రెయిన్లో చక్కగా అసోసియేట్ అవుతుందో ఆ పనులు పిల్లలు ఇష్టపడతారు. ఏ పనులకైతే ఈ డోపమీన్ రిలీజ్ అవ్వట్లేదో వాటి మీద పెద్దగా ఆ రివార్డ్ ఉండదన్నమాట, దాంతో ఆ పనులు చేయటం తక్కువ చేస్తారు. సో అసలు దీని వెనకాల పెద్ద సైన్స్ ఉందన్నమాట. మన బ్రెయిన్ కూడా ఈ మెమరీస్ని స్టోర్ చేయటం, వాటిని యూజ్ చేయటం, రివార్డ్ కెమికల్స్ ఇట్లా లోపల చాలా బ్రెయిన్ తిరుగుతుంటుంది. మనం అనుకోకుండానే, మనం కాన్షియస్గా లేకుండానే ఈ బిహేవియర్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఈ బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఈ పిల్లలు పెరుగుతున్నప్పుడు అవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఎట్లా డెవలప్ అవుతాయి, వాళ్ళకి జరిగే ఎక్స్పీరియన్సెస్ వల్ల, వాళ్ళకి జెనెటిక్గా కూడా దే క్యారీ ఆ జీన్స్ క్యారీ చేస్తున్నారు, జెనెటిక్గా కూడా ఇంపాక్ట్ ఉంది. ఎన్వైర్మెంటల్ మోల్డింగ్, ఎట్లా వాళ్ళకి జరిగే ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ బ్రెయిన్లో ఉన్న స్ట్రక్చర్స్ ఇట్లా మెమరీస్ని స్టోర్ చేయడం, ఈ మెమరీస్ వల్ల ఈ న్యూరో ట్రాన్స్మిటర్కి స్ప్రెడ్ చేయడము, అవసరమైనప్పుడు ఈ పెయిన్ఫుల్ మెమరీస్ బయటికి రావడము, ప్లెజరబుల్ మెమరీస్ యూజ్ చేసి గుర్తు చేయడము, ఇలా మెమరీస్కి లింక్ అయ్యి థాట్స్కి లింక్ అయ్యి వాటి ద్వారా బిహేవియర్స్ వస్తాయన్నమాట. అందుకనే మనము కొన్ని పాస్ట్ మెమరీస్ని చూసి ఒక సిట్యువేషన్ మనకి ఇష్టం లేకపోతే ఇమీడియట్గా మన బ్రెయిన్ క్యాచ్ చేసేస్తుంది, ఓ నువ్వు ఈ రూట్లో వెళ్ళకూడదు, అంతకుముందర నువ్వు ఈ రూట్లో వెళ్ళినప్పుడు నీ కారుకి ఏదో అయ్యింది అని ఇమీడియట్గా బ్రెయిన్ సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. సో మోటివేషన్కి ఇంత సిగ్నల్స్ ఉన్నాయన్నమాట. అదేదో ఊరికే సడన్గా మోటివేషన్ ఉంది లేదు కాదు, ఇది పెద్ద సైంటిఫిక్ బేసిస్ కూడా ఉంది దీనికి. టైప్స్ ఆఫ్ మోటివేషన్ అంటే అసలు ఏ మోటివేషన్ ఎన్ని రకాలు ఉంటుంది. ఒకటి ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటాము, ఇంకోటి ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటాము. ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి, రివార్డ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే, పిల్లలు ఏదైనా పని చేస్తే నువ్వు ఈ పని చేయి నీకు ఇది కొనిస్తాను, నువ్వు ఈ పని చేయి నీకు ఈ వీడియో గేమ్ ఇస్తాను, అట్లా అవి ఎక్స్టర్నల్ రివార్డ్స్. అంటే వాళ్ళు చేసే పనికి మనం రివార్డ్ చేయడము. ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి, వాళ్ళంతట వాళ్ళకి, వాళ్ళ లోపల వాళ్ళకి చాలా మోటివేషన్ కలిగి చేయడం. అందుకే పేరెంట్స్ అంటుంటారు, ఈ విషయం నేను చెప్పక్కర్లేదు, బ్రహ్మాండంగా చేస్తుంది మా అమ్మాయి, తనకిష్టమైతే ఇంకా ఆపలేము అంటారు. అంటే ఏంటది, ఇంట్రెన్సిక్ మోటివేషన్ అన్నమాట, వాళ్ళల్లో వాళ్ళకు వచ్చినటువంటి మోటివేషను. మామూలుగా ఏ పని చేయాలన్నా ఏం కావాలి, అది రైట్ బ్యాలెన్స్లో ఉండాలి. మన ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి, అది హెల్తీ బ్యాలెన్స్లో ఉండాలన్నమాట. చాలాసార్లు ఏమవుతుంది, ఈ పేరెంట్స్ ఏమనుకుంటారు, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఎక్కువగా ఇస్తుంటారు, నీకు ఏ గ్రేడ్ వస్తే నేను అది కొనిస్తాను, నీకు 90% దాటితే నీకు ఇది చేస్తాను, నువ్వు ఈ హోంవర్క్ ఫినిష్ చేస్తే నేను ఇది చేస్తాను. ఒక్కొక్కసారి ఈ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ మరీ ఎక్కువైపోతుంటుంది. కొంతమంది పేరెంట్స్ చూస్తుంటాను, వాళ్ళకి ఇంకా ఎక్స్పెన్సివ్ టాయ్స్ కొనిచ్చేయడం, ఓకే మొబైల్ ఫోన్ కొనిస్తే నువ్వు బాగా చదువుతావా, డాగ్ తెస్తే నువ్వు బాగా చదువుతావా, ఇట్లా పిల్లలు అడిగిందంతా చేస్తే ఈ ఎక్స్టర్నల్ రివార్డ్స్ వల్లే వాళ్ళు బాగా మోటివేట్ అవుతారు అనుకుంటుంటారు. కానీ మీకే తెలుస్తుంది, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎన్ని చేసినా వాళ్ళలో మోటివేషన్ చూడరు. అది ఎందుకంటే ఈ ఎక్స్టర్నల్ రివార్డ్స్, ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ కొంతవటికే పనిచేస్తుందన్నమాట. ఎందుకు, ఇంటర్నల్ మోటివేషన్ కూడా ఉండాలి. అందుకే చూడండి, అడల్ట్స్లో కూడా ఎంత డబ్బులకే పనిచేయడం కష్టం. లోపల నుంచి ఏదో ప్రేరణ ఉండాలి, ఏదో ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉంటే తప్ప ఆ రెండిటికి మంచి బ్యాలెన్స్ ఏర్పడి మంచిగా పనులు చేయగలుగుతారు. పిల్లల్లో కూడా అంతే. అసలు ఎక్స్టర్నల్ మోటివేషన్ లేదనుకోండి, అసలు ఏమీ రివార్డ్ లేకపోతే పిల్లలకి వాళ్ళు చదవనే చదవరు, వాళ్ళు చేయరు పనులేమి. వాళ్ళకి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి, ఎక్స్ట్రెన్సిక్ ఉండాలి. కానీ ఒకటే ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఇస్తుంటారు పేరెంట్స్, అది కుదరదు, అది పని చెయ్యదు. ఒక్కొక్కసారి ఈ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషను డిసడ్వాంటేజ్ అవుతుంది పిల్లలకి. ఎందుకంటే ఒకటి, వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, ఇంకా వాళ్ళు బెదిరించడం మొదలెడతారు. నువ్వు ఇదే ఏం కొనిస్తావు, నేను చదివితే, నేను హోంవర్క్ చేస్తే నాకేమిస్తావు, నాకు ఎగ్జామ్లో 90% వస్తే ఏమిస్తావు, ఇట్లా తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్స్ మొదలెడతారు. అది ఒకటి. రెండవది, ఇది వస్తే కానీ నేను ఇది చెయ్యను అనేటువంటి మెసేజ్ వాళ్ళల్లో లోపలికి బాగా వెళ్ళిపోతుందన్నమాట. నేను ఎందుకు చదవాలి, నాకేమొస్తుంది, నేను చదివితే నాకేమొస్తుంది అంటే ఏదో ఒక ఏదో ఒకటి రావడం కోసం నేను చేస్తాను, కానీ నాకు ఆనందాన్ని కలిగిస్తోంది, నాకు సంతోషాన్ని కలిగిస్తోంది, నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతోంది, నా లెర్నింగ్ ఇంపార్టెంటు, ఇది నాకు ఉపయోగము అనే మెసేజ్ వెళ్ళదన్నమాట. అందువల్ల పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ మీదే పుష్ చేయకూడదు. పుష్ చేస్తే ఏమవుతుంది పిల్లల్లో, ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ చూస్తుంటాను పిల్లల్లో. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి, నీకు ఇది రావాల్సిందే, నీకు ఈ మార్కులు రావాల్సిందే, ఈ మార్కులు సరిపోవు అని ఇట్లా పేరెంట్స్ చెప్తున్నప్పుడు వాళ్ళు మంచిగా చెప్పచ్చు, మంచి ఇంటెన్షన్తోనే చెప్పచ్చు, కానీ అదేమవుతుంది పిల్లల్లో, ఇది ఎక్కువగా హై స్కూల్ పిల్లల్లో చేస్తుంటారు పేరెంట్స్. దాంతో పిల్లల్లో ప్రెషర్ పెరిగిపోయి, ఆ యాంగ్జైటీ పెరిగిపోయి, ఎగ్జామ్ ముందర విపరీతంగా యాంగ్షియస్గా అయిపోవడం, లేకపోతే నేను పరీక్షకు వెళ్ళను అని మారించేయడం, లేకపోతే పరీక్షలో ఫుల్గా బ్లాంక్ అవుట్ అయిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల అన్నమాట. అందువల్ల ఈ ఎక్స్టర్నల్గానే మనం కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది కాదు. కొంచెం అమౌంట్లో రివార్డ్స్ ఉండడం అవసరమే, కానీ కంప్లీట్గా దాని మీదే ఆధారపడకూడదు. ఇక వేరే రకం పేరెంట్స్ చూస్తాను, అసలు ఎక్స్టర్నల్ రివార్డ్సే లేదు, ఎంత చేసినా కూడా ఇంతకన్నా మేము చేసాం, ఇంతకన్నా చాలామంది ఉన్నారు అనేటువంటిది చేస్తుంటారు. అది మరీ ఎక్స్ట్రీమ్. అప్పుడు పిల్లల్లో ఏమవుతుంది, నేను ఏది చేసినా మా అమ్మకి సంతోషం లేదు, నేను ఏది చేసినా మా నాన్నకి సంతోషం లేదు, నేను ఎన్ని మార్కులు వచ్చినా మా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ ఏదో ఇచ్చారు, నాకేమి ఇవ్వలేదు అట్లా కూడా అనుకుంటారు. సో ఆ ఎక్స్ట్రీమ్ మంచిది కాదు. ఎక్స్టర్నల్ మోటివేషన్ రైట్ అమౌంట్లో ఉండాలి. అంటే ఏదో ప్రతిసారి కాకుండా అప్పుడప్పుడు 10th ఇంపార్టెంట్ లైక్ 10th బోర్డ్స్, 12th బోర్డ్స్, వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి మీరు రివార్డ్ చేయటం మంచిదే. ఇక ఇంట్రెన్సిక్ మోటివేషన్ గురించి మాట్లాడతాను. ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి, వాళ్ళల్లో వాళ్ళకి ప్రేరణ కలగాలి. అది ఎలా కలుగుతుంది, ఒక రోజులో వచ్చేటువంటిది కాదు, ఇది చిన్న చిన్నగా బేబీస్ అప్పటి నుంచి, పిల్లలు పెరుగుతున్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది. ఇందాక చెప్పాను నేను, చాలా బ్రెయిన్లో ఈ ఫ్యాక్టర్స్, ఈ స్ట్రక్చర్స్ అన్నీ వాటికి హెల్ప్ చేస్తాయి. అలాగా చిన్నపిల్లలు కూడా అవి ఎట్లా, ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఎట్లా డెవలప్ అవుతుంది, ఏది ఎలా పనిచేస్తుంది అని నేర్చుకోవడం దగ్గర నుంచి పెరుగుతుంది. పిల్లలు, చిన్నపిల్లలు ఒక వస్తువు చూసేసి ఇమీడియట్గా పడేస్తారు, లేకపోతే ఆ వస్తువుని కింద పడేయడమో, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు నేర్చుకుంటున్నారన్నమాట ఎన్వైర్న్మెంట్ నుంచి. సో అది ఎక్స్ప్లరేషన్, అంటే వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ చుట్టూతో ఉన్న ఎన్వైర్న్మెంట్ని నేర్చుకుంటున్నారు. ఆ ఎన్వైర్న్మెంట్ నేర్చుకోవటం వల్ల వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి పేరెంట్స్ చూడండి, గేమ్స్ ఆడేటప్పుడు నువ్వు ఇట్లా ఆడకూడదు, నువ్వు ఇలాగే ఆడాలి అని మీరు ఒక పద్ధతి చెప్పినా కూడా చిల్డ్రన్ ఏం చేస్తారు, వేరే విధంగా ఆడడానికి ఓకే నేను ఇది చేసి చూస్తాను ఏమవుతుంది అని ఆలోచిస్తుంటారు. అది ఏమవుతుంది, అది ఎక్స్ప్లోరేషన్ అవుతుంది. వాళ్ళంతా వాళ్ళు ఎక్స్ప్లోరేటివ్ ప్లే అంటాం మేము. అట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మెథడ్స్, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరుగా ఉంటుంది, అది వాళ్ళని మోటివేట్ చేస్తుంది. సో పిల్లలు చెప్తారు, ఇది నేను చూశాను, నేను ఇట్లా చేయగానే ఈ రుబిక్స్ క్యూబ్ని నేను ఈ కలర్స్ చేసేసాను. సో వాళ్ళల్లో ఎగ్జైటెడ్గా మీరు వాళ్ళని అప్పుడు చూస్తారు, ఓ ఇది నేను కనుక్కున్నాను, ఇది నా అంతటి నేను నేర్చుకున్నాను అనేటువంటి హ్యాపీనెస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో చదువులో కూడా అంతే, మీరు వాళ్ళని ఒకటే విధంగా పుష్ చేయడం కన్నా వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడు మోటివేట్ అవుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. సో అందుకని మీ పిల్లలు ఇది నేను ఎక్కువ అకాడమిక్స్ గురించి, ఆన్లైన్ క్లాసులు అవ్వండి, అకాడమిక్స్ అవ్వండి, స్టడీస్, హోంవర్క్, టెస్ట్, ఎగ్జామ్స్, దేనికైనా సరే వాళ్ళకి కూడా ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి. ఇంటర్నల్ మోటివేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ఫస్ట్ కొంచెము ప్లేఫుల్ ఎక్స్ప్లోరేషన్. అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ నేను చూస్తాను, నువ్వు ఇట్లాగే చదవాలి, ఈ టైంలోనే నువ్వు కూర్చోవాలి, అట్లా విపరీతంగా ఫోర్స్ చేయటం వల్ల కొంతమంది పిల్లలు బాగా ఎవర్సివ్ అయిపోతారన్నమాట. నువ్వు 2 గంటలు కూర్చోవాలి, నువ్వు గంటసేపు కదలకూడదు, అట్లా కంటే మొదటి నుంచే అట్లా ఫోర్స్ పెట్టడం వల్ల పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ పోతుంది. అందువల్ల వాళ్ళకు కొంచెము వాళ్ళకు కొద్దిగా చాయిస్ ఉన్నట్టుగా కనిపించాలన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఈ మ్యాథ్స్లో వీక్ కనుక నువ్వు ప్రతిరోజు మొదట స్టార్ట్ చేయడమే మ్యాథ్స్ మొదలెట్టాలి అట్లా కాకుండా, ఆ పిల్లలకి ఏ సబ్జెక్ట్లో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అని ఆలోచించి ఆ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్తో మీరు కనుక మొదలెడితే వాళ్ళు కొంచెం మోటివేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఆ చదువుకునే టైంలోనే మీరు వాళ్ళకు కొద్దిగా చాయిస్ ఇవ్వండి, ఈరోజు ఏ సబ్జెక్ట్ మొదలెడతావు, ఈరోజు ఏ చాప్టర్ చదువుదాము. అంటే చేయాల్సిన పని ఎటు ఉంది, కాకపోతే వాళ్ళకి పిల్లలకి ఎలా కనిపించాలి, వాళ్ళకు కొంచెం చాయిస్ ఉంది అనేటట్టుగా కనిపించాలి, అట్లా మొదలెట్టాలి. అంటే వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లోరేషన్కి. సో ఇది ఒక ఏదైనా చాప్టర్ చదివారు, మీరు వాళ్ళని అడగచ్చు, నీకు దీనివల్ల ఏదైనా గుర్తొస్తోందా, ఏదైనా చెప్పగలవా ఎగ్జాంపుల్. అంటే వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేసి, వాళ్ళని కూడా థింక్ చేసి, ఓ ఇది నేను చెప్పగలిగాను అనేటువంటి ధైర్యాన్ని, ఆసక్తిని మీరు వాళ్ళలో పెంచాలి. సో అంటే ఎక్స్ప్లోరేటివ్గా, కొంచెం క్రియేటివ్గా. సో అందువల్ల మీరు చూడండి, పిల్లలు ఎప్పుడు కూడా మదర్స్ చెప్తే చాలా గొడవలు చేసేస్తారు. ఒక్కొక్కసారి ఫాదర్స్ చెప్తుంటారు, నాతో వింటాడు అని. అంటే అది అంత సింపుల్ కాకపోయినా, జనరల్గా నేను చూసేది ఏంటంటే ఫాదర్స్ టీచ్ చేసేటప్పుడు వాళ్ళు కొద్దిగా రిలాక్స్డ్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చెప్పరు, ఆ చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం కూడా ఉంటుంది. సో చిల్డ్రన్ కూడా అంత మిస్టేక్స్కి భయపడరు అన్నమాట. సో అందువల్ల అది మీరు గుర్తుంచుకోవాలి. సో వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్లో టీచ్ చేయాలి, కొంచెం వాళ్ళకి చాయిస్ ఉన్నట్టుగా కనిపించాలి. అది ఒకటి మోటివేషన్ ఇంప్రూవ్ చేయడానికి. ఇక రెండవది, పేరెంట్ వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకి నేను ఈ ఏ పని కానీ, అగైన్ స్టడీస్ కానీ ఏదేమైనా, పేరెంట్ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఈజీగా దాన్ని పసిగట్టగలుగుతారు. సో ఈ పేరెంట్ స్ట్రెస్ని తప్పకుండా తగ్గించుకోవాలి. అంటే పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి టీచ్ చేస్తుంటే మీరు, లేకపోతే వాళ్ళ చేత మీరు ఏదన్నా చేయిస్తుంటే, మీ స్ట్రెస్ని వాళ్ళ ముందరికి తీసుకొస్తే అది హెల్ప్ చెయ్యనే చెయ్యదు. సో మీ మూడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు, వాళ్ళతో చదివేటప్పుడు, టీచ్ చేసేటప్పుడు మీ మూడు, మీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఎన్వైర్న్మెంట్ కామ్గా ఉంటే పిల్లలకి కూడా మోటివేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక మూడవది, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇవన్నీ చెప్పడం ఈజీ, ఇవి ప్రాక్టీస్ చేయడానికి చాలా అవేర్నెస్తో ఉండాలి పేరెంట్. ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, పిల్లలు చేస్తున్నప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఎప్పుడు తప్పులే చేస్తావు, ఎన్నిసార్లు చెప్పినా ఈ మిస్టేక్స్ చేస్తున్నావు, చాలా అనుకోకుండా ఇటువంటివి వచ్చేస్తుంటాయి. సో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే పిల్లలకి జనరల్గా మోటివేషన్ పోతుంది, ఇంకా నేను చేయను, నువ్వు ఎప్పుడు కరెక్ట్ చేస్తుంటావు, అలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి పిల్లలకి. ఒక్కొక్కసారి పిల్లలు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ట్యూషన్ టీచర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10 and above చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళంతా వాళ్ళు కొంచెం ఆ ఏజ్కి పిల్ల పేరెంట్స్కి వినడం మానేస్తారు, వేరే వాళ్ళు చెప్తే కొంచెం ఎక్కువగా వింటారు. సో 10 and above కావాలంటే ట్యూషన్ టీచర్స్ పెట్టండి, వాళ్ళని మోటివేట్ చేయాలంటే. మీ అప్పుడు వాళ్ళు కొంచెము వింటారు, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, మీకు కూడా రిలేషన్షిప్ బాగుంటుంది. మీరు అప్పుడప్పుడు హెల్ప్ చేయొచ్చు, బట్ 10 and above చిల్డ్రన్కి ట్యూషన్ టీచర్స్ కానీ అంకుల్స్ కానీ వేరే వాళ్ళు టీచ్ చేస్తే ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు కొంచెం ఈజీగా తీసుకుంటారు. ఇంకొకటి, స్మాల్ స్టెప్స్లో వాళ్ళకు కొంచెం మేము చేయగలుగుతున్నాము అనేటట్టుగా వాళ్ళకు ఉండాలన్నమాట. అంటే మీరు ఏదన్నా టీచ్ చేసేటప్పుడు సడన్గా వాళ్ళకు వచ్చేసేయాలి అని కాకుండా చిన్న చిన్న స్టెప్స్ వాళ్ళకి ఈజీగా ఉన్న దాంతో మీరు స్టార్ట్ చేయాలి. చిన్న సక్సెస్ కూడా దాన్ని వాళ్ళకి చెప్పాలి. ఈరోజు బాగా చేసావు, ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. రోజుకు రోజు ఒక బ్రిక్ ఒక ఇటుక తర్వాత ఇంకొక ఇటుక పెట్టాలి, సడన్గా క్లైమ్ చేయలేము. అలాగా ఈ చిన్న చిన్నగా వాళ్ళని పట్టుకొని ఆ కన్సిస్టెంట్గా వాళ్ళ ఎఫర్ట్ని ప్రేస్ చేయాలి. చాలాసార్లు ఎప్పుడు పేరెంట్స్ అవుట్కమ్ గురించి చెప్తారు పిల్లలకి, నీకు ఇంత రావాలి అంత రావాలి అలా ఉంటుంది అని చెప్తారు, కానీ ఈ ప్రాసెస్ అసలు ఎఫర్ట్ పెట్టడం, మనని హార్డ్ వర్క్ చేయడము, అది ఎంత దాని మీద ఇంపార్టెన్స్ పెట్టాలి. నువ్వు ఇది చేస్తే అది వస్తుంది, నువ్వు ఇది చేస్తే అట్లా ఉంటుంది కన్నా నువ్వు ఇది చేయడం ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అంటాం, అంటే ఈ ప్రాసెస్ని కూడా పిల్లలు ఎంజాయ్ చేయగలగాలి, వాళ్ళకి అది కూడా తృప్తినివ్వాలి. లేకపోతే ఏమవుతుంది, కొంతమంది పిల్లల్లో చూస్తాం వాళ్ళకి ఎన్ని మంచి మార్కులు వచ్చినా వాళ్ళకి తృప్తి లేదు, వాళ్ళు ఎంత బాగా చేస్తున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. అది ఎందుకు, ఎప్పుడు కూడా ఏ పనికైనా ఒక అవుట్కమ్ మీరే, ఆ పని ఏమిస్తుంది అని ఒక అవుట్కమ్ రిజల్ట్ ఓరియంటెడ్గా గనక ఇంట్లో ఎన్వైర్మెంట్ ఉంటే ఆ పిల్లల్లో మనం హ్యాపీనెస్ చూడము, ఆ పిల్లల్లో ఎంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పేరెంట్స్ ఈ ప్రాసెస్ని ఈ ఎంజాయబుల్గా చెయ్యాలి. అంటే ఆ హార్డ్ వర్క్ చేయటం పిల్లలకి చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతుంది, పిల్లలకి చిన్న చిన్నగా ఇంట్రెన్సిక్ మోటివేషన్, నేను ఇది చేయాలి, నా హోంవర్క్ నేను కంప్లీట్ చేయాలి, నా హోంవర్క్ నా కోసం చేయాలి, నా మార్క్స్ నా కోసం రావాలి అనేటటువంటిగా ఉండాలి. అంతేగాని పేరెంట్స్ కోసం 90% రావాలి, మా అమ్మ నాన్న కోసం నేను చదువుతున్నాను అట్లాంటిది ఉండకూడదు. అట్లాంటిది ఉండకూడదంటే పిల్లల ఎఫర్ట్ని పేరెంట్స్ ప్రైజ్ చేయాలి, అంటే బాగా చేసావే ఈరోజు చక్కగా చదువుకున్నావు అని అట్లా మధ్య మధ్యలో అంటుంటే వాళ్ళ ఎఫర్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతారు. ఇక మిస్టేక్స్, పిల్లలు మిస్టేక్స్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి మార్క్స్ తక్కువ రావచ్చు, కొన్నింట్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ వాటిని ఫెయిల్యూర్స్గా తీసుకోకుండా వాటి నుంచి ఏం నేర్చుకోవాలి, నెక్స్ట్ టైం ఎఫర్ట్ ఎట్లా పెట్టాలి అనేటి ఆ ప్రాసెస్ మీద పేరెంట్స్ మాట్లాడాలి. సో నెగిటివిటీ తగ్గించాలి, తప్పకుండా తగ్గించాలి. అందులో పిల్లలకి ఇనఫ్ నెగిటివిటీ ఉంది ఈ రోజుల్లో. వాళ్ళని పట్టుకొని వాళ్ళని మోటివేషన్ ఇంప్రూవ్ చేయాలంటే పేరెంట్స్కి తప్పకుండా ఇది పని. అందువల్ల చాలా జాగ్రత్తగా గ్రోత్ మైండ్ సెట్ అంటాం పిల్లల్లో. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాక్టీస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అంటే ఇప్పుడు వస్తున్న మిస్టేక్స్ని మిస్టేక్స్ లాగా ఫెయిల్యూర్స్ లాగా చూడకుండా నెక్స్ట్ టైం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ లాగా పిల్లలకి చెప్తే ఆ గ్రోత్ మైండ్ సెట్, నెక్స్ట్ టైం నేను ఇట్లా చేయాలి అనేటట్టు వాళ్ళు చూస్తారన్నమాట. సో ఈ ప్రాసెస్ని ఈ పద్ధతిని వాళ్ళకి ఇంప్రూవ్ చేయాలి రిజల్ట్ కన్నా. చిన్న చిన్న స్టెప్స్ ద్వారా వాళ్ళని ఇంప్రూవ్ చే, లాస్ట్ టైం కన్నా నువ్వు ఈసారి ఇది బాగా చేసావు, ఇది చేయడం వల్ల నువ్వు బాగా వచ్చింది, అట్లా ఆ చిన్న చిన్న మీరు చేసేవి పట్టుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకొకటి, పేరెంట్స్ దీన్ని మోడల్ చేయొచ్చు కూడా. ఇంట్లో ఒక్కొక్కసారి పేరెంట్స్ వాళ్ళే చాలా డిసప్పాయింటెడ్గా ఉండి వాళ్ళే ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళే గ్రోత్ మైండ్ సెట్ గనక లేకపోతే ఒక్క పిల్లల్లోనే పిల్లల్నే ఇది చేయాలి అంటే కుదరదు. ఇంట్లో కూడా అది పేరెంట్స్ మోడల్ చేయాలి. పేరెంట్స్ కనుక హార్డ్వర్కింగ్గా ఉంటే జనరల్గా పిల్లలు కూడా అది ఇంబైబ్ చేసుకుంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవటం అవసరము. అలాగే పేరెంట్స్ ఏమి చేయకూడదో చెప్తాను. ఒకటి, కొంతమంది పేరెంట్స్లో చూస్తాను పనిష్మెంట్స్ మీదే ఆధారపడతారు వాళ్ళు. ఇది చేయలేదంటే పనిష్మెంట్, అది చేయలేదంటే పనిష్మెంట్. ఇక ఈ పనిష్మెంట్స్ కూడా పిల్లలకి ఏమవుతుంటాయి, వాటికి వాళ్ళకి అలవాటు పడిపోతారు వాళ్ళు. ఇటు పనిష్మెంటు పనిచేయదు, అటు చైల్డు ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో పనిష్మెంట్స్ కన్నా డోంట్స్ కన్నా డూస్ చెప్పాలి పిల్లలకి. సో ఎప్పుడు కూడా ఈ పనిష్మెంట్స్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. దాని బదులు వాళ్ళకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, కన్స్ట్రక్టివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఈ మీ చైల్డ్కి ఏ ఏరియాలో సపోర్ట్ అవసరమైతోంది అది మీరు కనుక్కోవాలి. ట్యూషన్స్ కావాలంటే ట్యూషన్స్ పెట్టించాలి. ఏదైనా లెర్నింగ్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి, ఎంత సపోర్ట్ ఉన్నా చైల్డ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో అలాగా మీ ఎన్వైర్న్మెంట్లో, హోమ్ ఎన్వైర్న్మెంట్లో ఏది ఇంప్రూవ్ చేయాలి, పేరెంట్స్ ఇద్దరూ ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, కన్సిస్టెంట్గా చేస్తున్నారా, ఎఫర్ట్ పెడుతున్నారా, అవన్నీ చూసుకోవాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ పిల్లలకి తగ్గించాలి. ఇంకొకటి చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే యాక్టివిటీస్ మానకూడదు. పిల్లలకి ప్రిడిక్టబుల్గా, అంటే ప్రతిసారి ఇదే అంటే పిల్లలకి చాలా నీరసం వచ్చేస్తుంది. ఏదైనా సరే బోరింగ్గా, మొనాటనస్గా వాళ్ళు ఇష్టపడరు. సో కొంతమంది పిల్లల్లో చాలా క్రియేటివిటీ ఉంటుంది, అదే చాప్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు. అందుకని కొంతమంది పిల్లలు కొంచెం అప్లికేషన్ బేస్డ్ కరిక్యులమ్స్ ఉపయోగపడతాయి, కొంతమంది పిల్లలు బైహార్టింగ్లో గుడ్గా ఉంటారు. ఇట్లా ఈ చైల్డ్లోని బాగా అర్థం చేసుకుంటే మీకు వాళ్ళలో ఇంట్రెస్ట్ ఎలా కలిగించవచ్చు అనేది పేరెంట్కే తెలిసిపోతుంది. సో పేరెంట్ ఫస్ట్ చైల్డ్ లెర్నింగ్ ఎబిలిటీస్ తెలుసుకోవాలి. వాళ్ళని వాళ్ళు ఎట్లా మోటివేట్ చేయాలో పైన చెప్పినటువంటి విధంగా కొన్ని మీరు అప్లై చేయవచ్చు, మీరు దాన్ని మోడల్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా అబ్జర్వెంట్గా ఉంటారు, మా అమ్మకి అది రాలేదు బట్ ఇట్లా నేర్చుకుంది, వాళ్ళన్నీ చూస్తుంటారు. సో మీరు కూడా వాళ్ళకి మోడల్గా మారచ్చు. కొంతమంది పిల్లలు అసలు మోటివేషనే ఉండదు వాళ్ళకి. అది ఎందుకుండదంటే మోటివేషను రాంగ్ వాటి మీద ఉంటుంది. అంటే విపరీతంగా సెల్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కానీ, ఇంకా మీరు ఎంత చేసినా వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఎడిక్టివ్ బిహేవియర్స్ లాగా చేస్తుంటారు. వాళ్ళకి అది మీరు అర్థం చేసుకోవాల్సింది, అంత ఇంటెన్సివ్గా ఏ బిహేవియర్ అన్నా ఉన్నప్పుడు నార్మల్ మెథడ్స్ ఏవి కూడా వర్క్ చేయవన్నమాట. అంటే ఏంటి, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు వేరే వాటి మీదుగా డీవియేట్ అయిపోతున్నారంటే దేనన్నా అవాయిడ్ చేస్తున్నారా, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని కప్పిపుస్తున్నారా అనేటువంటిది కూడా పేరెంట్ ఆలోచించాలి. సో అటువంటి పిల్లలకి తప్పకుండా కౌన్సిలర్ కానీ, సైకాలజిస్ట్ కానీ, చైల్డ్ సైకియాట్రిస్ట్ కానీ ఎవరి దగ్గరైనా, మీ ఆర్ సైకియాట్రిస్ట్ కానీ దగ్గర కూడా తీసుకెళ్ళచ్చు. చాలాసార్లు మీరు ఇంట్లోనే మీరు ఆలోచించి ఈ కొన్ని చేంజెస్ చేయటం వల్ల మీరు పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఇలాగే స్కూల్ టీచర్ కూడా ఏం చేస్తున్నారు, స్కూల్లో కూడా ఏం జరుగుతుంది, టీచర్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు చైల్డ్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. అందులో ఆన్లైన్ వచ్చిన తర్వాత అందరి పిల్లల్లో జనరల్గా మోటివేషన్ తగ్గింది. ఎందుకంటే పియర్ ఇంటరాక్షన్ లేదు, ఫ్రెండ్స్తో సోషల్ లెర్నింగ్ లేదు, టీచర్స్ కూడా ఆన్లైన్ మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారు. సో ఇప్పుడు ఇంట్లోనే పేరెంట్స్ టీచర్గా, ఎడ్యుకేటర్గా ఈ సోషల్ లెర్నింగ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో చిన్న చిన్న టెక్నిక్స్తో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ టాపిక్ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంపార్టెంట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ డాక్టర్ యశస్విని కామరాజు, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్ ఫ్రమ్ బెంగళూరు.